ఒకప్పటి మాట, హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపంలో భగవంతుడు వధించగానే ఈ విషయం దూతల ద్వారా హిరణ్యకశిపుడు విన్నాడు. చేతిలో ఒక శూలం పుచ్చుకున్నట్ట, భ్రామయంత మహాశూలమిదం వచనమబ్రవీత్, పెద్ద శూలం గిరగిరా తిప్పాడు వాడు. మహాశూలం అన్నారు, ఎర్రని కనుగుడ్లు గిర్రం తిప్పుతూ ఇలా అన్నట్టు వాడు. వాడి కళ్ళు బంగారపు రంగులో ఉంటాయండి, అవి అది కూడా ఎర్రగా కాల్చిన బంగారపు రంగులో ఉంటాయట. హిరణ్యము అంటే బంగారం, హిరణ్యముల వంటి అక్షులు కలిగిన వాడు, కళ్ళు కలిగిన వాడు కనుక హిరణ్యాక్ష. అక్షి అంటే కన్ను కదా, విశాలాక్షి అంటే విశాలమైన కళ్ళు కలిగిందనమాట. అయితే కలియుగంలో ఇంతంత పిసిరు పిసిరు కళ్ళు ఉన్నా విశాలాక్ష పేరు పెట్టుకుంటారు, కానీ ఇంతంత విశాలమైన కళ్ళు ఉంటేనే విశాలాక్ష అన్నారు. బంగారం లాంటి కళ్ళు ఉంటేనే హిరణ్యాక్షుడు, ఎవడు వరాహ రూపంలో తెచ్చినవాడు. ఈ హిరణ్యకశిపుడు ఉన్నాడు వీడు, వీడికి కళ్ళు కాదు మొత్తం ఒళ్ళంతా బంగారపు రంగులో ఉంటుందట, అందుకని హిరణ్యకశిపుడు అన్నారు. వాడికి కేవలం కళ్ళు బంగారపు రంగు, వీడికేమో కళ్ళతో పాటు శరీరం అంతా బంగారపు రంగులో ఉంటుంది, అందుకని కనకకశిపుడు హిరణ్యకశిపుడు అంటారన్నమాట. ఒళ్ళంతా బంగారం పర్వాలేదు, కానీ కళ్ళు కనుక ఎర్ర బంగారం రూపంలో ఉంటే వాడిని చూడడానికి కొంచెం భయం వేస్తుంది. వాడి కళ్ళు అటువంటివి, వాడు మాంచి తాగి మత్తెక్కి ఉండేవాట. ఆ మైకంలో సోలం గిరగిరా తిప్పుతూ, రాక్షసులారా విన్నారా ఈ మాట, నా తమ్ముణ్ణి హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు చంపేట, ఆ విష్ణువు మీద పగ తీర్చుకోవాలి. నాకు తమ్ముడు మీకు నెచ్చలి రణన్యాయైక దక్షుడు, బాహాకుంఠి కృతదేవయక్షుడు హిరణ్యాక్షుడు, వానిన్ మహాసౌకర్యాంగము దాల్చి దానవవధూ సౌకర్యముల్ నీడగా, వైకుంఠుండు వధించిపోయనట ఈ వార్తాస్థితి వింటిరే. నాకు తమ్ముడు మీకు స్నేహితుడు, యుద్ధరంగంలో ఆరితేరినవాడు, యుద్ధన్యాయంలో ఆరితేరినవాడు, వాడు పరాక్రమవంతుడు గనక వాడు యుద్ధం చేస్తూ ఉంటే శత్రువులంతా నిమిష మాత్రంలో నాశనమైపోయేవారు. అంతటి వీరాధి వీరుణ్ణి హిరణ్యాక్షుణ్ణి తన పరాక్రమంతో దేవతలను యక్షులను గంధర్వులను కూడా నాశనం చేసిన మహాత్ముణ్ణి వైకుంఠుడు శ్రీ మహావిష్ణువు ఒక పంది రూపంతో చంపేట, ఈ వార్త విన్నారా? అతన్ని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ దొరకడు. అడవుల్లో ఉంటాడంటారు, అడవుల్లోకి వెళ్ళాను. నీళ్లల్లో ఉన్నాడంటే నీళ్లల్లో వెతికాను, మునులలో వెతికాను, కనపడ్డం. అసలు ఎక్కడుంటాడో ఎక్కడుండడో తెలియదు, అతడి పుట్టుకు గురించి తెలియదు. అతన్ని పట్టుకోవాలి, అతనికి మనం లోబడకూడదు. అతనికి వశం కాకుండా అతన్ని వశం చేసుకోవడం ఎలాగో తెలియటం లేదు. ఏమైనా ఇప్పుడు మళ్ళీ ప్రయత్నిస్తాను, వాడిని చంపి తీరతాను. నాతో యుద్ధం చేయలేక పారిపోయి పాల సముద్రంలో దాకినా పట్టుకుంటాను, కొండ కింద తాబేలు రూపంతో దూరినా పట్టుకుంటాను, పంది రూపం ధరించినా పట్టుకుంటాను, కోపంతో సింహంలా నా మీదకు వచ్చినా వాడిని పట్టుకుంటాను. ఏమైనా ఈ సోలంతో వాడు గొంతులో పోటు పొడిచి ఆ నెత్తురు బయటికి లాగి ఆ నెత్తురులో నువ్వులు కలిపి అందరూ తిలోదకాలనే పేరుతో చచ్చినవాడికి తర్పణాలు ఇస్తారు, నేను తిలోదకముల బదులుగా అతని రక్తం నువ్వుల్లో తడిపి రక్త తర్పణమిస్తాను, తిలరక్త తర్పణమిస్తాను, మీకు మేలు తెస్తాను. వేళ్ళు నరికేస్తే చెట్టు తనంత తానే చచ్చిపోతుంది. అలాగే దేవతలకి మూలం వేరు ఈ విష్ణువు, విష్ణువు మరణిస్తే దేవతలు తమంత తామే మరణిస్తారు. కాబట్టి ముందు దేవతలకి, ఈ విప్రులకి, గోవులకి, ధర్మాత్ములకి మూల కారకుడైన హరిని చంపాలి, నడవండి అని సోలం పుచ్చుకుని వాళ్ళని వెంట పెట్టుకుని విష్ణువు కోసం వెతికి వెతికి విసిగి వేసారిపోయాడు. ఎక్కడ కనపడలేదు వాడికి. ఒక ఏడాది వెతికి తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంతవరకు ఆ తమ్ముడికి తర్పణాలు ఇవ్వలేదు, తద్దినం పెట్టలేదు, పిండాలు పెట్టలేదు, మాసికాలు పెట్టలేదు, సరిగదా వాళ్ళ అమ్మలా ఏడుస్తుంటే ఓదార్చలేదు కసికొద్దీ. ఇప్పుడు తిరిగి వచ్చి తమ్ముడికి చేయవలసిన పితృకార్యాలు చేసి, అయ్యో నాయన నీ తమ్ముడు చచ్చిపోయాడు రా బాబు అని ఏడుస్తున్న దితిని, ఈ తమ్ముడు హిరణ్యాక్షుడి భార్యలు ఉన్నారు, గుర్రం గుడ్డిదైనా దానాకు తక్కువ లేదని వాడికి ఏకంగా 500 మంది పైగా భార్యలు, వాళ్ళందరినీ పిలిపించాడు, వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఇది కాక పిల్లలిక, ఓరి బాబో శంబరాసురుడు, మధోత్కటుడు, వజ్రనాభుడు, వజ్రకవచుడు ఇలాంటి వాళ్ళు దాదాపు 1000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ పిలిపించాడు, తమ్ముడు కొడుకుల్ని, తమ్ముడి భార్యల్ని, తన తల్లిని అందరినీ కూర్చోబెట్టి, అమ్మ, మరదళ్ళు, పిల్లలు ఏడవకండి, ఏడిస్తే మాత్రం చచ్చిపోయిన వాడు తిరిగి వస్తాడా? ఒకవేళ మరణించిన వాడు తిరిగి వస్తాడు అనే నమ్మకం ఉంటే ఒకరోజు కాదు సంవత్సరం ఏడవచ్చు. కానీ ఎంత ఏడ్చినా ఏడ్చినవాడు ఏడ్చినట్టే ఉంటాడు తప్ప చచ్చినవాడు తిరిగి రాడు. ఇది సృష్టి ధర్మం. కాబట్టి మీ అంతట మీరే ఓదార్పు పొందండి అన్నాడు. వాడు చెప్పింది చాలా మంచి మాటే కదా. చచ్చిన వాడి కోసం ఎంత ఏడ్చినా వాడు తిరిగి రాడు కదా. ఆ విషయం తెలుసున్నా ఏడుస్తూనే ఉంటాం, అయ్యో బామ్మోయ్, అమ్మమ్మోయ్, తాతయ్యోయ్, మొగుడోయ్, లేకపోతే పెళ్ళామోయ్ అంటే అన్నంత మాత్రం చేత ఏడిస్తే వస్తారా? రారు. ఆ విషయం అందరికీ తెలుసు, అయినా ఏడుస్తూ ఉంటానులేండి. అలా ఏడవద్దన్నాడు ఆయన. ఈ ఏడుపు వ్యర్థం. మహావీరుడు నా తమ్ముడు వీరుల వలె వీరోచితంగా విష్ణువుతో పోరాడి వీరస్వర్గం పొందాడు. ఆ మహాత్ముణ్ణి మనం గౌరవించుకోవాలి. ఈ విషయంలో మీకు ఒక కథ చెబుతాను వినండి. పూర్వం ఉశీనరుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయన ఉశీనర దేశాన్ని పరిపాలించేవాడు. ఆయన అసలు పేరు సుయజ్ఞుడు, కానీ దేశం పేరు మీదుగా ఉశీనర దేశాన్ని పాలించటం వల్ల ఆయన్ని ఉశీనర రాజు అని పిలిచేవారు. ఆయన అసలు పేరు సుయజ్ఞుడు. ఆయన మహావీరుడు. ఆయనకి భార్యలు పిల్లలు ఉన్నారు. ఓసారి శత్రువులు వచ్చారు. ఆ శత్రువులతో పోరాడుతూ వాళ్ళ చేతిలో చచ్చిపోయాడు. ఆయన యుద్ధరంగంలో అలా పడిపోగానే ఒళ్ళంతా బాణాలు గుచ్చుకున్నాయి. ఆ బాణాల కన్నాల్లోంచి రంధ్రాల్లోంచి నెత్తురు బయటకు వస్తుంది. బాణం గుచ్చుకున్నప్పుడు కన్నం ఏర్పడుతుందిగా శరీరంలో, అందులోంచి అలా నెత్తురు చిమ్ముతోంది. కళ్ళు అలా తెరుచుకుని యుద్ధరంగంలో చచ్చిపోడు ఉన్నాడు. శత్రువులు వాడిని చంపి అమ్మాయి అని విజయోత్సాహంతో వెళ్ళిపోయారు. అప్పుడు ఈ రాజుగారి భార్యలు పిల్లలు వచ్చి గుండెలు బాదుకుని ఆ శరీరం మీద పడి ఏడ్చారట. ఏం ఏడ్చేశారండి పాపం. స్రస్తాకం పిత దీర్ఘకేశములతో సంచిన్న హారాళితో హస్తాబ్జంబులు సాచి మోదుకొన్నుచున్ హానాథయంచున్ బహుప్రస్తావోక్తులతోడ ఏడ్చిరివగల్ ప్రాణేశు పాదం బుపై అస్తోకస్తన కుంకుమారుణ వికీర్ణాశ్రంబు వర్షింపుచున్. ఈ జుట్టు వాళ్ళకి పొడుగ్గా ఉన్నది. భర్త పోవటం వల్ల విరబోసుకుని జుట్టుతో వచ్చారు. పూర్వకాలంలో భర్త పోయినప్పుడు జుట్టు విరబోసుకునేవారు, అదొక నియమం. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు విరబోసుకుంటున్నారు, కానీ అప్పట్లో ఆ సమయంలో మాత్రం విరబోసుకునేవారట. ఆ జుట్టు విరబోసుకున్న జుట్టు గాలికి అటు ఇటు కదులుతున్నది. అలా గాలికి వాళ్ళ శరీరంతో కదులుతున్న దీర్ఘకేశములతో నేల వరకు వెళ్లాడుతున్న జుట్టు, ఇంకా మెడ నిండా గొలుసులే, బంగారపు గొలుసులు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేసుకున్నారు. చక్క పూర్వం మంచి మంచి గొలుసులు వేసుకునేవారు. బంగారం బాగా ఎక్కువగా ఉండేది, డబ్బు ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉండేవారు. అందులో రాజుగారి భార్యలు కదా. ఇక్కడ నుండి ఇక్కడ దాకా శరీరం అంతా ఆభరణాలు. ఆ ఆభరణాలు కూడా అటు ఇటు కదిలిపోతున్నాయి. సంచిన్న హారాళితో చిక్కులు పడ్డాయి ఒకదానితోటి అనమాట. ఈ గొలుసు ఆ గొలుసు ముడిపడిపోయాయి. ఇంకా చేతులు తామర పువ్వులు లాంటి చేతులు గుండెల మీద వేసి కొట్టుకుంటూ యాయో పోయావా పోయావా అని ఏడుస్తున్నారట. గుండెల మీద బాదుకుని ఏడుస్తున్నారు. పైగా ఎలా ఏడ్చారట? బహుప్రస్తావోక్తులతో ఏడ్చారట. బతికున్న రోజుల్లో భర్తతో వాళ్ళు గడిపిన రోజులు, మాట్లాడిన మాటలు ఇప్పుడు గుర్తుకొస్తాయి అన్నమాట. బతుకున్నప్పుడు గుర్తురావు, కానీ చచ్చిపోయాక అన్ని మంచి లక్షణాలు గుర్తొస్తాయి. ఎంత మంచివాడివి, ఆ రోజుల్లో అరటిపండు మాకు పెట్టి తొక్క నువ్వు తినేవాడివి, వా ఇడ్లీ వేస్తే వా ఇడ్లీ ఇద్దరం కలిసి తినేవాళ్ళు, ఇప్పుడు మొత్తం 12 ఇడ్లీ రేపటి నుంచి నీ పేరు చెప్పి నేను ఒక్కదాన్ని ఎలా తినగలను. ఏవో వస్తాయి పాత పాతవన్నీ గొడవలన్నీ, అవన్నీ గుర్తుకు తెచ్చుకుని ఆ మంచి ఉంటే మంచి చెట్ట. ఈ సమయంలో పెద్దగా చెప్పరులేండి, ఎక్కువగా మంచిగా గుర్తుకొస్తాయి అనమాట. ఏమండి మీరు ఎంత మంచివారండి, అప్పుడప్పుడు నడుము పడితే పట్టేవారు నాకు నడు నొప్పిడితే రహస్యంగా నా కాళ్ళు నొక్కిన విషయం గుర్తొస్తుంది, ఇప్పుడు కాళ్ళు ఎవరు నొక్కుతారు అంటూ ఒకప్పుడు కోపం వచ్చి పీకి నొక్కాను, ఏమనుకున్నారో ఏమిటో. అవన్నీ బహుప్రస్తావాలన్నమాట. అవన్నీ తెలుసుకుని పైకి తలుచుకుని ఆడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుస్తూ ఉంటే ఒక అద్భుతమైన దృశ్యం అంటారు. అసలు మానవ మాత్రుడు చూస్తే గుండెలు బేజారెత్తుతాయన్నమాట. వాళ్ళు పూర్వకాలంలో 5 చోట్ల కుంకుమ పెట్టుకునేవారు ఆడవాళ్ళు. ముత్తైదువుగా బతకాలి అంటే 5 స్థానములలో కుంకుమ పెట్టుకోమని ఒకప్పుడు పార్వతితో శివుడు చెప్పాడు. అది ఉమా మహేశ్వర సంవాదం. ఎక్కడ? 1, ఇలా పాపిడి తీసి ఇక్కడ ఒకటి పెట్టాలట. నుదుటి ప్రాంతంలో పైభాగంలో పాపిడి దగ్గర, కనుబొమ్మల మధ్యలో 2, భ్రూ మధ్యంలో, 3 కంఠస్థానం. కంఠం దగ్గర చిన్న గుంటలో ఉంటుంది, ఇక్కడ ముచ్చీలి గుంట అంటాం అచ్చతెలుగులో, అక్కడ 3, 4 వక్షస్థలం మీద రాసుకోవాలి. ఐదు నాభి అంటే బొడ్డు. ఈ ప్రాంతములలో రోజు స్నానానంతరం కుంకుమ ఎంతో కొంత ధరిస్తే వాళ్ళకి వైధవ్యం ఉండదు అని శివుడు పార్వతితో చెప్పాడు. నేను చెప్పలేదు, ఆయన అడగండి కావాలంటే శివుణ్ణి కనపడితే. అందుకని పూర్వకాలంలో తప్పనిసరిగా ఈ ప్రాంతాల్లో కుంకుమ ఉండేది. వీళ్ళు కూడా వక్షస్థలం మీద రాసుకున్నారు. ఇప్పుడు కన్నీళ్లు కరుస్తున్నారు కదా వాళ్ళు, ఏమండో ఏమండో అని. ఆ కన్నీళ్ళు ఇలాగ పెదవుల మీద నుంచి వచ్చి కంఠం మీద నుంచి వక్షస్థలం మీద పడ్డాయి. ఈ కుంకుమతో కన్నీళ్లు కరిసిపోతే ఎర్రని నీరు కిందకు దిగుతుందనమాట. అస్తోక అంటే ఎడతెరపి లేకుండా స్తన కుంకుమ, స్తనాల మీద ఉన్న కుంకుమతో కలిసిన ఈ కన్నీరుందే అరుణమైన వికీర్ణ అస్రంబు వర్షింపుతుంది. ఎర్రని ఆ కన్నీళ్లు కిందకలా వెళ్ళిపోతున్నాయి. ఈ కుంకుమతో కన్నీళ్లు కలిసి ఎర్రని నీరు కిందకు పెడుతుంటే చూడడానికి ఎలా ఉందో తెలుసా, వాళ్ళు ఏడుస్తుంటే కన్నీళ్ళకు బదులుగా నెత్తురు వస్తుందేమో అన్నట్టుగా ఉందన్నమాట. రక్తపు కన్నీరు కరుస్తున్నారు అన్నట్టుగా ఉంది ఆ దృశ్యం. అంతలా ఏడుస్తున్నారు, బీభత్సంగానే ఏడుస్తున్నారు. పాపం భర్త పోయాడనే బాధతోటి ప్రేమతో ఏడుస్తున్నారు. సరిగ్గా ఆ సమయానికి యముడు అక్కడికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు, యుద్ధంలో చచ్చిపోయిన వాడు నరకానికి వెళ్ళాడు, వీరస్వర్గానికి వెడతాడు. ఆ వీరస్వర్గానికి తీసుకెళ్లే బాధ్యత యముడిది. అందుకని యముడు వచ్చి ఈయన ఆత్మని ఒక అందమైన శరీరంలో ప్రవేశపెట్టి ఈ శరీరాన్ని సూర్యమండలంలో నుంచి తీసుకెడతాడు. సూర్యుడి యొక్క మండలం మధ్యలోంచి ఛేదించి తీసుకెడతారట. ఏమంటే మోక్షానికి వెళ్ళాలన్నా వీరస్వర్గానికి వెళ్ళాలన్నా భానుమండల మధ్యంలోంచి వెళ్ళాలి. ఆ మధ్యలో అమ్మవారు ఉండి తీసుకెడుతుంది. అందుకే అమ్మవారికి భానుమండల మధ్యస్థ అని పేరు. నేను చెప్పడం కాదు, పురాణాల్లో చాలాసార్లు చెప్పారు. శుకుడు భానుమండల మధ్యంలోంచి సూర్యబింబం మధ్యలోంచి వైకుంఠానికి వెడుతూ ఉంటే సూర్యుడు ఆపేశాడు. అది వెంకటేశ్వర మహాత్మ్యంలో వస్తుంది, వినండి. అలాగే వీరస్వర్గానికి ఎవరైనా వెళ్ళాలంటే సూర్యుడిని ఛేదించుకుని అక్కడి నుంచి వీరస్వర్గానికి వెడతారు. ఇంద్రుడి దగ్గర స్వర్గం కాదు, ఆ స్వర్గానికి పక్కన ఇంకో స్వర్గం ఉంటుందన్నమాట. విశాఖ ఎక్స్టెన్షన్ విశాఖలాగా అక్కడ స్వర్గానికి ఎక్స్టెన్షన్ వీరస్వర్గం అనమాట. అందులోకి వెళ్ళేవాళ్ళు ఈ సూర్యుడి యొక్క మండలాన్ని ఛేదించుకుని యముని ద్వారా వెడతారనమాట. అందుకని యముడు వచ్చాడు ఈయన ప్రాణం తీద్దామని. వీళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు. పైగా ఆ బాణాల్లోంచి నెత్తురు వస్తుంది, ఆయన కళ్ళు అలా ఉండిపోయాయి. అక్కడ పడి గుండెలు బాదుకుంటూ ఉంటే ఈయనకి జాలేసింది, యముడికి కూడా జాలేసింది అండి. అయ్యి అప్పుడప్పుడు యముడు ఎంత రాతి గుండెవాడైనా ఆయనకు కూడా రోజు ప్రాణాలు తీసి 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 ఒక్కోసారి బాధ కలుగుతున్నామో. అందుకే భాగవతం శ్రద్ధగా వింటే మనని తీసుకెళ్ళడానికి యముడు రాడు, వైకుంఠదూతలు వస్తారు. మీరు శ్రద్ధగా వింటాను, మీరంతా ఎంతో భక్తితో వింటున్నట్టు నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే చప్పట్లు కూడా పక్కవాడు కొడితే గాని కొట్టలేని ఉత్తమ స్థితిలో గడిపోయారు కదా, అంత తన్మయత్వంతో ఉన్నానమాట. గ్యారంటీగా వైకుంఠం ఖాయం. ఇలాగే రేపు కూడా శ్రద్ధగా వింటాను, ఇవాళ వచ్చి రేపు ఎక్కడితే మాత్రం చెప్పలేను. నాకు కోరిక ఉంది, నాకంటే ముందు కొంచెం వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా పెడితే నా సీట్ నాకు అక్కడే పెట్టండి, నా దాంట్లో మీరు కూర్చోకండి. మీకంటే నేను ముందు పెడితే మీ అందరికీ ఒక సీటు పెడతాను. అయ్యో పలానా వాళ్ళు ఉన్నారండి, పాపం ఆ ఎండాడ దగ్గర అదేదో అపార్ట్మెంట్లో ఉన్నారండి వాళ్ళు, కాబట్టి వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములు, భాగవతం విన్నారు, వాళ్ళు నూరేళ్ళు నిండాక వస్తారు, వాళ్ళకి ఒక్క సీట్ అండి అని చెబుతాను. వైకుంఠంలో ఎంతమంది కూర్చుని ఇంకో సీటు ఉంటుంది, అంత గొప్ప దివ్యలోకం. ఎలా అంటారేమో, నేను అనుభూతి పొంది చెబుతున్న మాట అది. అందుకని ఇప్పుడు యముడు కొంచెం జాలిపడి ఒక చిన్న కుర్రాడి వేషం వేసుకున్నాడు, బాలుడి వేషం వేసుకుని ఈ తల్లుల దగ్గరకు వచ్చాడు. ఆడవాళ్ళంతా గుండెలు బాదుకుని ఏడుస్తున్న చోటుకు వచ్చాడు. అక్కయ్యల్లారా, అమ్మల్లారా, తల్లులారా, ఎందుకు ఏడుస్తారు? ఒకవాడు ఏడిస్తే ప్రయోజనం ఉందా? ఇదివరకు మీతో కలిసి భోజనం చేసినవాడు, మీతో కలిసి మంచం మీద శయనించినవాడు, మీతో కలిసి ఆటలాడినవాడు, విహరించినవాడు, సంభాషించినవాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిగిలింది కేవలం ఎందుకు పనికిరని కట్టే, ఎండిపోయిన కట్టె లాంటిది ఆ శరీరం. ఆ శరీరం దగ్గర మీరు ఎంత ఏడ్చినా దానికి వినపడదు, కనపడదు, ఏం జరగదు. ప్రాణం లేచిపోయాక ఆ శరీరం ఎందుకు పనికిరాదు, వేస్ట్ అది, దానికి మన ఏడుపులు వినపడవు. ఒకవేళ వినపడితే అప్పుడు మీరు ఏడవచ్చు, బాధపడవచ్చు. కానీ ఎవడు ఆకర్ణించు, ఎవడు పలుకును, అతడెన్నడో అరిగినాడన్నాడు ఆయన. ఇదివరకు మీ మాటలు విన్నవాడు, మీతో సమాధానంగా పలికినవాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. కొన్ని వందల సంవత్సరములు గొంతుకు చించుకుని ఏడ్చినా ఇక మళ్ళీ వాడు బతికిరాడు. ఎందుకు వ్యర్థంగా ఏడుస్తారు? ఈ ఏడుపులో మీ ఆయువు కొంత నశించిపోయింది, వ్యర్థంగా మీ కాలం గడిచిపోతుంది. ఆయువు ఏదో రకంగా నడుస్తూనే ఉంటుంది. ఇవాళగా రేపైనా మనము పోవలసిన వాళ్ళమే. ముందు మీ ఆయన, తర్వాత మీరు, ఆ తర్వాత ఇంకొకళ్ళు, ఒకరి వెనకాతలు ఒకళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. దాన్ని యాతాయాతము, యాత ఆయాతం, ఒకడు వెడతాడు ఒకడు వస్తాడు, ఒకడు వెడతాడు ఇంకోడు పుడుతూ ఉంటాడు. ఇది సృష్టి రహస్యం. ఒకళ్ళ వెంట ఒకళ్ళు వెడుతూనే ఉంటారు. పూర్వం ఒక అడవిలో కుళింగ పక్షులు ఉండేవి, పావురల్లాగే ఉంటాయి కూడా చూడడానికి. ఈ కుళింగ పక్షుల్లో మగ ఆడపిట్ట పెళ్లి చేసుకుని గూడు కట్టుకుని పిల్లలు పెట్టాయి. ఆ గుట్టు దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు ఈ మగపిట్ట, ఓహో కొడుకు పుట్టాడు, సిజేరియన్ అక్కర్ లేకుండానే పుట్టాడు అని ఆనందపడిపోయేవట. నాలుగు గుడ్లు చూసి ఆ గుడ్లు చిన్న పొదిగితే పిల్లలయ్యాయి. ఆ పిల్లలకి తల్లి పిట్ట వచ్చి రోజు ఇంత ఆహారం పెట్టేది. పక్షులకు సుఖం అండి, దిక్కుమాల మానవులకే ఇబ్బంది. కాస్త పురుడు తేడా వస్తే పట్టుకొచ్చేస్తారు, మళ్ళీ కుట్లు గొడవ, దీనికి మళ్ళీ పనివాళ్ళు, మళ్ళీ మొగుడు రోజు ఎప్పటికప్పుడు మావిడికి ఎలా ఉందని ఈయన చూడడం, వైద్యం, ఎన్ని కష్టాలు. అదే పాపం పక్షులకైతే ఆ బాధ లేదు. అందుకని అస్సలు సిజేరియన్ ఆపరేషన్ లేకుండా పాపం ఆడపిట్ట పిల్లల్ని కన్నది. ఆ పిల్లల్ని రోజు పెరుగుతూ ఉంటే గుడ్లలోంచి పుట్టినటువంటి పిల్లల్ని అన్నం పెట్టి పోషించేది, ఆహారం పెట్టేది. ఒకరోజు అనుకోకుండా పరమ దుర్మార్గుడు ఒక కిరాతకుడు వచ్చాడు. ఆడపిట్టకి గురి చూసి బాణంతో కొట్టాడు, అది కింద పడిపోయింది. పాప పిట్ట కింద పడి కీచుబాచుని ఏడుస్తూ ఉంటే మగపిట్ట చుట్టూ తిరుగుతూ ఎంత ఏడ్చిందో, అయ్యో రెక్కలు రావు పిల్లలకు, రేపటి నుండి మేతగా అన్నమిం పొక్కుచునున్నవి ఎడ్డను. అయ్యో భార్యామణి, మన పిల్లలకి ఇంకా రెక్కలు రాలేదు, ఇప్పుడిప్పుడే నోరు తెరుచుకుంటున్నాయి పాపం, చిన్ని గుడ్లవి, లేత లేత పిల్లలు. నువ్వు రోజు ఎక్కడెక్కడి నుంచో ఆహారం పట్టుకొచ్చి వాటి ముక్కులు అలా ఇప్పగానే ఆ లోపల వేసి కిచ్ కిచ్ అని ఇంత ఆహారం లోపల పెడుతూ ఉంటావు. మీరు చూడండి, చిన్న చిన్న పెట్టలకి బలే పెడతాయండి, నోటితో పట్టుకొచ్చి ఎండు చేప ఎండ్రేలు అవన్నీ పక్కన ఆ బీచ్లో ఉన్న ఎత్తుకొచ్చి నోట్లో వేస్తూ ఉంటాయి. ఈ పిల్లలు పిం పిం అని మింగేస్తూ ఉంటాయి. అలా పిల్లల్ని పోషిస్తూ ఉంటే అవి ఆనందపడేవి. ఇప్పుడు నువ్వు కనపడకపోతే మా అమ్మ ఏమయ్యింది అని పాపం ఈ పిల్లలు ఎంత ఏడుస్తాయో. ఈ దిక్కున నుండి వచ్చునతిదీనతదీని భరింతునెట్లోకో. రేపు ఈ పిల్లలు, మా అమ్మ ఇటా 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 ఏ దిక్కు నుంచి వస్తుంది అని నలుదిక్కులు చూస్తూ ఉంటాయి దీనంగా. అది నేను ఎలా చూడగలను, నువ్వు లేకపోతే ఎలా బతకగలుగుతాను, నీకు తాళి కట్టాను నీకోసం కదా ఇన్ని పాటలు పడుతున్నాను అని పాపం ఆ ఆడపిట్ట చుట్టూ గిర్రును తిరుగుతోంది. గొంతుకు పోయేలా ఏడ్చిందిట. కుంఠితనాదముతోడను కంఠము శోషింపవగచు ఖగమును హననోత్కంఠుడగు కిరాతుడ కుంఠితగతినేసే ఒక్క కోలం కోలం. అలా గొంతుకు చించుకుని ఎండిపోతూ ఉండగా కీచ్ కీచ్ అని భార్య కోసం ఏడుస్తోంది మగపిట్ట. రాబోయే ప్రమాదం చూసుకోలేదు. ఈ పిచ్చి పెట్ట దీని చుట్టే తిరుగుతోందిరా వెళ్ళిపోవట్లేదని ఇంకో బాణం ఎక్కువ పెట్టి పరమ క్రూరుడైన కిరాతకుడు రెండో బాణంతో దాన్ని కూడా కొట్టేశాడు. అది చచ్చి కింద పడిపోయింది. చూశారా తల్లులారా, తన భార్య చచ్చిందని ఏడ్చింది కానీ తాను చస్తున్నానని కనిపెట్టలేకపోయింది. ఆ కిరాతకుడు లాంటిదే మృత్యుదేవత. ఆ పిట్టలు లాంటి వాళ్ళు మీరు, మీ ఆయన పోయాడు అని ఏడుస్తున్నారు. మిమ్మల్ని కూడా మృత్యుదేవత ప్రాణం తీయటానికి పొంచి ఉన్నది. ఇవాళవ్వచ్చు, రేపవ్వచ్చు, నూరేళ్లకైనా మృత్యువు తప్పదు. మృత్యువు లేనిదే ఈ సృష్టిలో ఎవడూ లేడు, చావకుండా బతికేవాడు ఎవడూ లేడు. అవి ఏడవడం మాని ఆయనకి సంస్కారములు చేసి కృష్ణ రామ అని భక్తితో భగవంతుణ్ణి తలుచుకోండి. పిల్లల్ని పెంచి పెద్ద చెయ్యండి. మీ బాధ్యత నిర్వహించండి. చచ్చిన వాళ్లతో మనం చావకూడదు, ఎవడి బాధ్యత వాడిది అని హెచ్చరించగా అప్పుడు వాళ్ళు జ్ఞానోదయం పొంది, కుర్రాడైనా మంచి మాట చెప్పాడు, నువ్వు చెప్పింది నిజమేనని శోకం విడిచి భర్తకి చేయవలసిన అంత్యక్రియలు చేసి భగవద్ధ్యానం చేసుకుంటూ ఇంటికెళ్ళి పిల్లల్ని పెంచి పెద్ద చేసి పొద్దున్న తీసుకెళ్ళిన ఆ సిపిఈ కాలేజీలో మంచి పిల్లల్ని జాయిన్ చేసాకను హాయిగా వాళ్ళందరినీ బాగు చేసి హాయిగా వాళ్ళు కూడా భగవన్నామం చేసుకుని చివరికి ముక్తి పొందారు. అలాగే మనం కూడా జ్ఞానం పొందాలి. అమ్మా తమ్ముడు చచ్చిపోయాడు, వరాహ రూపంలో ఉన్న విష్ణువు చేతులని బెంగపెట్టుకోకండి. ఇవాళ తమ్ముడు, రేపు మనం వెళ్ళిపోక తప్పదు. ఎంత జ్ఞానం చెప్పాడండి ఇదంతా కదా. ఏది ఈ సుయజ్ఞోపాఖ్యానం? ఆ సుయజ్ఞోపాఖ్యానంలో యముడు చెప్పిన పెట్ట కదా, ఇవన్నీ కూడా భాగవతంలో ఉంటాయి. వాటిని చెప్పినవాడు హిరణ్యకశిపుడు, కాబట్టి వాడు ఎంత చదువుకున్నవాడు ఆలోచించాడు. వాడు బాగా చదువుకున్నవాడు, ఎడ్యుకేటెడ్, కాకపోతే వాడు ఎడ్యుకేషన్ దుర్వినియోగం చేశాడు. వాడు అలా తల్లిని ఓదార్చాడు, మరదళ్ళను ఓదార్చాడు. ఆ తర్వాత ఇంకో గొప్ప మాట అన్నాడు ఆయన, మనంట
ఈ సంసారంలో బాటసారులు వంటి వాళ్ళమాట. నేరాగార నివిష్ట పాంథుల క్రియన్ నెక్కంబు సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులే దెచ్చటం. అమ్మా, ఈ సంసారం ఒక చలివేంద్రం. వేసవకాలంలో చలివేంద్రాలు పెడుతూ ఉంటారు, మీరు చూశారు కదా. మంచినీళ్ళు పోయడానికి ఒక తాటాకు పాకో ఇంకేదో టెంపరీ టెంటో ఓ టెంట్ వేస్తారు, ఓ షామియానయో. అక్కడ కింద ఇసుక పోసి ఇసుకలో నీళ్లు పోసి దాని మీద పెద్ద పెద్ద కొత్త కుండలు పెడతారు. ఆ కుండల్లో నీళ్లు పోస్తారు. ఆ నీళ్లు చల్లగా ఉండడానికి కొండ చుట్టూ గుడ్డ కడతారు, దాని మీద మూత పెడతారు, ఓ డొక్కోటి పెడతారు. ఈ డొక్కుతో వచ్చిన వాళ్ళకి నీళ్లు పోస్తారు. ఆ డొక్కుతో పోస్తారు కనుక వాళ్ళు డొక్కు మనుషులు అంటే వాళ్ళే. ఈ లోకంలో డొక్కు మనుషులు అంటే ఎవరంటే డొక్కుతో నీళ్లు పోసేవాళ్ళును, బండ మనుషులు అంటే గ్యాస్ బండ తీసుకునేవాళ్ళును, అందుకని బండ మనుషులను. ఈ డొక్కుతో నీళ్లు పోస్తూ ఉంటే కాసేపు అక్కడ ఏం చేస్తారు, వేసవకాలంలో ఇప్పుడంటే తగ్గింది కానీ కొంత మళ్ళీ ఇప్పుడు మొదలెట్టారు కానీ వనసపని టైం తప్పనిసరిగా వేసవకాలంలో ఊరూర వీధి వీధికి చలివి యంత్రాలు ఉండేవి. ఈ నడిచి వెళ్ళే బాటసారులు లేక బైకుల మీదో కాళ్ళు నడకనో లేకపోతే ఎడ్ల బళ్ళ మీదో వెళ్ళే వాళ్ళు ఏం చేసేవారు, కాసేపు ఆ పాకలో కూర్చుని అక్కడ ఉన్న బల్లల మీదో కుర్చీల మీదో లేకపోతే పందిట్లోనో లేకపోతే నేల మీద ఎక్కడో చెట్టులో కూర్చునేవారు, మంచినీళ్ళు తాగేవారు. కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకునేవారు అన్నమాట. ఏమన్నా మీది ఎవరండి, మాది భీమిలి అండి, ఓహ మీది ఎవరండి, ఎండాడండి, మరి మీదేదండి, లాసాంసుబే అండి, ఇలా చెప్పుకొని కాసేపు పరిచయాలు పెంచుకొని మళ్ళీ ఎవరిదారిలో వెళ్ళిపోయేవారు. మళ్ళీ వాళ్ళు వాళ్ళు చూసుకోరు, ఆ కాసేపే ఏదో గొప్ప ఆత్మీయుల్లో పలకరించుకుంటారన్నమాట. ఇలా ఈ చలివేంద్రం దగ్గర కాసేపు చేరి కబుర్లు చెప్పుకొని ఎవరి దారిన వాళ్ళు ఎలా విడిపోతారో సంసారంలో కూడా అలాగే ప్రవేశిస్తారు కొంతమంది. వీళ్ళు కూడా చలివేంద్రం దగ్గర కాసేపు కూర్చున్నటువంటి వాళ్ళతో సమానమే. చలివేంద్రం దగ్గర అరగంట గంట పావు గంట కూర్చుంటారు. ఈ సంసారం అనే చలివేంద్రంలో 10 ఏళ్ళో 25 ఏళ్ళో 30 ఏళ్ళో 50 ఏళ్ళో 60 ఏళ్ళో 70 ఏళ్ళో ఉంటారు. తర్వాత ఎవరి దారిన వెళ్ళిపోతారు, మొగుడు ముందో భార్య ముందో భర్త ముందో లేకపోతే ఇంకోడు ముందో పిల్లలో పెద్దలో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. చివరికి ఎవరితో ఎవరికి సంబంధం ఉండదు. ఇది కూడా చలివేంద్రమే. ఆ చలివేంద్రం కంటే కొంచెం ఎక్కువసేపు ఉండొచ్చు ఇక్కడ అంతే. కానీ సదా సంగంబులే దెచ్చటం, శాశ్వత సాంగత్యం ఎవరికి ఎవరితోటి లేదు. కళ్ళ ముందు చూస్తున్నాం కదా మనం, మా నాన్నగారు లేకపోతే ఒక క్షణం ఉండలేను అనుకునేవాడు నేను. 21 ఏళ్ళు అయిపోయింది అప్పుడే, ఉంటున్నావు లేదా ఏం చేస్తాం, ఆయన దారిని ఆయన వెళ్ళిపోయారు, మేము ఇక్కడే ఉన్నాం, రేపు మేము వెళ్ళిపోతాం, మా తర్వాత వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు వస్తారు, తప్పదు. ఈ సృష్టి రహస్యం ఇది. ఇదో నేరాగారం అన్నమాట, చలివేంద్రం అన్నమాట. అమ్మ, అలాంటి చలివేంద్రంలో నేను, నా తమ్ముడు, నువ్వు అందరం ప్రవేశించాము. తమ్ముడు దాహం తీర్చుకుని వెళ్ళిపోయాడు, మనం కూడా దాహం తీర్చుకుని వెళ్ళిపోతాం రేపు, శరీర వ్యామోహం విడిచిపెట్టి ఎందుకు ఏడవకు అని చెప్పి వాళ్ళని ఓదార్చి పంపేశాక, ఈ చెప్పినంతసేపు కొంత ఆత్మబలంతో ఉన్న వీడు మళ్ళీ మహాద్వేషంతో, ఈ తమ్ముడికి ఇంత అన్యాయం చేసి తమ్ముడిని చంపిన విష్ణువు మీద పగ తీర్చుకోవాలనే ద్వేషంతో హుటాహుటిన మందర పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఈ విష్ణువుని చంపాలంటే తపశ్శక్తి ఒకటే మూలం అనుకున్నాడు. వెళ్ళి మందర పర్వతం మీద ఒంటికాలి మీద నిలబడ్డాడు. అదే రాక్షసు లక్షణం. ఇతరులకు చెబుతారు, వాళ్ళ దగ్గరికి వచ్చారు కానీ మర్చిపోతారు. కొంతమంది అంతేనండి, వెనకడికి ఒక ఆయన హరికథ చెప్పేట, శనివారం నాడు ఉల్లిపాయ తినరాదు అన్నాడు. ఆ పూట హరికథలో వాళ్ళు ఆవిడ వచ్చి కూర్చుంది ఇంటికి వెళ్ళగానే శనివారం నాడు పెసరట్టులో కానీ ఉప్మాలో కానీ ఉల్లిపాయ వేయలేదు, పెసరట్లో పెసర కూడా వేయలేదు ఉల్లిపాయ. వెంటనే ఈయన ఏదే ఉల్లిపాయ అన్నాడు. అదేంటండి, ఇందాకేగా మీరు హరికథలో చెప్పారు కదా శనివారం ఉల్లిపాయ ముట్టుకోవద్దు అన్నారు కదా అని ఉల్లిపాయ మానేశానంటే, పిచ్చిదానా, తీసేయి నీ బుర్రలోంచది, అది వినేవాళ్ళకి కానీ మనకు కాదే అన్నట. అలాగే ఉన్నారు చాలామంది, చెప్పడమే కానీ సచ్చిన చేయరు. గోపూజ చేయండి అంటాడు వీడు చేయడు, లేవగానే భగవన్నామం చేయండి అంటాడు వీడు చేయడు, వీడు మాత్రం కాఫీ అంటాడు. దానివల్లే ఈ ఉపన్యాసం తప్ప ఆచరణలో లేకపోవడం వల్ల కూడా కొంత దెబ్బతింటున్నాం. పోలండి, ఏమంకతాయని ఇవాడగా రేపైనా మారతారనుకుందాం అటువంటి వాడు కూడా. అది పక్కకు పెడితే ఎవరి కోసం ఏడవద్దు, చావడం బ్రతకడం ఇదంతా ఒక సృష్టి రహస్యం అని చెప్పిన వాడు మళ్ళీ హరిద్వేషంతో మందర పర్వతం మీద ఒంటికాలు మీద నిలబడి తపస్సు చేశాడు. ఈ ఎడమకాలు బొటన వేలు నేల మీద పెట్టి ఈ కుడికాలు తీసుకెళ్ళి ఎడమ మోకాలు మీద చేర్చి రెండు చేతులు ఇలా పైకెత్తాడు. ఊర్ధ్వబాహుడు అంటారు దాన్ని. అలా నెత్తి మీద పెట్టుకుని ఓం నమో బ్రహ్మదేవాయ హిరణ్యరేతసే జేతవేదసే నమః అనే బ్రహ్మమంత్రాన్ని జపించాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 100 సంవత్సరముల కాలం తపస్సు చేశాడు. 100 దివ్య సంవత్సరాలు ఏకంగా 100 దివ్య సంవత్సరాలు అంటే మానవ కాలమానంలో 5000 ఏళ్ళు. ఎన్నాళ్ళు వాళ్ళ ఆవిడ గర్భవతి అండోయ్. ఆయన ఆవిడ కడుపుతో ఉండగా తపస్సు కడితే మా ఆయనకి బ్రహ్మ ప్రత్యక్షమై వరమిచ్చాడనే వార్త చెవిలో పడగానే పిల్లవాడిని కంటాను, అప్పటిదాకా పిల్లవాడిని కన్ను అని కడుపులో దాచుకుంది ఆవిడ. ఆవిడ ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకే లీలావతి మహాపతివ్రత మహాత్మురాలు 5000 ఇయర్స్ కడుపులో ఎవడని పెట్టుకుంటాడా? గట్టిగా పొద్దున్న 8వ తారీఖున పెడితే సాయంకాలానికి నొప్పులు వస్తే బాబోయ్ బాబోయ్ పట్టుకోసేయండి తీసేయండి అంటున్నాం మనం. అవునా? తేడా వస్తే అంటే కోసేయండి తీసేయడం చేయండి అంటున్నావు, తట్టుకోలేము అటువంటిది. 100 దివ్య సంవత్సరముల పాటు కడుపులో ప్రహ్లాదుని ఆవిడ మోసిందిట. అందుకే ఆవిడ కథ మనం చెప్పుకుంటున్నాం. ఆయన తపస్సు చేస్తున్నాడు, వీడు ఇలాగే ఉంది. అతడు తపస్సు చేస్తూ ఉంటే శరీరం అంతా పుట్టలు పోసేసాయి. ఆ పుట్టల నుంచి వెదురు మొక్కలు బయటకు వచ్చాయి. చీమలు, అడవి ఈగలు, పాములు, ఇటువంటి భయంకరమైనటువంటి అడవుల్లో తిరిగేటటువంటి జంతువులన్నీ అతని మీద వాలేయి. వాడి చర్మం తినేసాయి, రక్తం తాగాయి, మాంసం తీసేసాయి, కొవ్వంతా కరిగిపోయింది, అస్థిపంజరం మిగిలింది, ఇంకేలేదు. వెట్లాచార్య సినిమాలో చూపిస్తారు సరే అస్థిపంజరం హహ అని, అలాంటి అస్థిపంజరం తప్ప వాడు ఏమీ లేకుండా అయిపోయాట. అయినా అలాగే తపస్సు చేస్తూనే ఉన్నాడు. వాడి నెత్తి మీద నుంచి అగ్నిజ్వాల లేచింది. అది తపస్సు అంటే, తపము అంటే వేడి. మహాభక్తితో భగవద్ జపం చేస్తూ ఉంటే, భగవద్ ధ్యానం చేస్తే కొంతకాలానికి మన శరీరం మీద నుంచి అగ్నిజ్వాలలు పైకి లేచి ఏ దేవుడి కోసం మనం జపం చేస్తున్నామో ఆ దేవుడి కాళ్ళని తాకుతాయట. ఉదాహరణకి మీరు బ్రహ్మ కోసం తపస్సు చేస్తే కఠోర తపస్సు వల్ల మన శరీరం మీద నుంచి అగ్ని లేచి బ్రహ్మగారి కాళ్ళు కాల్చేస్తాయి ఆ అగ్నిజ్వాలలు. అప్పుడు బ్రహ్మ తట్టుకోలేక మనకు వరం ఇస్తాడు. లేదా మీరు శివుడి కోసం జపం చేస్తే, అంత జపం గట్టిగా చేస్తే అప్పుడు మన నెత్తి మీద నుంచి లేచిన అగ్నిజ్వాలలు ఏకంగా శివుడి దగ్గరికి వెళ్ళి శివుడి కాళ్ళు కాలుస్తాయి. విష్ణువు కోసం అయితే విష్ణువు కాళ్ళు కాలుస్తాయి. అందుకని దీనికి తపము వేడి అని పేరు అన్నమాట. అటువంటి తపస్సు చేస్తే వాడి శరీరం మీద నుంచి అగ్నిజ్వాలలు లేచాయట. ఉగ్రాచార దైత్యేంద్రమూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలో దంచెత్తపోవన్నిచేన్. భయంకరమైన తపస్సు చేస్తున్న రాక్షసుడి శిరస్సు మీద నుంచి లేచిన అగ్నిజ్వాలలు వెళ్ళి బ్రహ్మదేవుడి యొక్క లోకాన్ని చేరి బ్రహ్మ కాళ్ళని పట్టుకున్నాయి, బ్రహ్మ కాళ్ళు చురుక్కుమన్నాయి. ఈ అగ్నిజ్వాలలు ఇంకా సమస్త లోకాల్లో వ్యాపించాయి. ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాది, భువన బ్రహ్మాండాలని అంటించేయడం మొదలుపెట్టాయి. ఈ సుర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు వాళ్ళంతా ఆ తపస్సుకి వణికిపోయారు. వాళ్ళ ఒళ్ళంతా కాలిపోతుంది, వేడైపోయింది. సెప్టెంబర్లో వేడి ఏమిటండి? లేకపోతే సెప్టెంబర్లో వర్షాకాలంలో బయటికి వెడితే పేలిపోతున్నాం మనం. అంటే ఎవడో తపస్సు చేస్తున్నాడేమో తెలియదు మరి, మాయదారి గొడవ. అలాంటి వేడన్నమాట అన్ని లోకాలని కాల్చేసింది. దాంతో దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, పరమ దుర్మార్గుడు హిరణ్యకశిపుడు చేస్తున్న తపస్సు వల్ల పుట్టిన వేడి చూచావా? ఈ వేడిమికి మనందరం బూడిదైపోతాం, వెళ్ళి రక్షించమనగానే టక్కన బ్రహ్మదేవుడు అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మగారికి ఆ శక్తి ఉంటుంది, బ్రహ్మలోకం నుంచి ఎక్కడికి కావాలంటే అక్కడికి నిమిషంలో క్షణంలో రాగలడు. ఆ శక్తే కనుక నాకుంటే రోజు ఇక్కడ మాయమైపోయి ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఫోన్ చేసి మళ్ళీ రేపు ఉపన్యాసానికి వచ్చేవాడి. అది లేకే కదా ఇప్పుడు భీమిల్లో పడి ఉండాల్సి వస్తాను. కాబట్టి ఏం చేస్తాం? ఒకడు అడిగాడు, ఏమండి ఆ మంత్రం మీ దగ్గర ఉందా, నాకు ఇవ్వండి అన్నాడు. ఇక్కడ మాయమే, అక్కడ ప్రత్యక్షమే మంత్రం. నా దగ్గర ఉంటే నీకెందుకు ఇస్తాను రా బాబు, నేనే చేసుకునేవాడిని. అందువల్ల ఆ మంత్రాలు తంత్రాలు నా దగ్గర లేవు పొమ్మన్నాను అనుకోండి. ఒకవేళ ఇస్తే డేంజర్, అది అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకు చెప్పనా? ఒక కుర్రాడు సిఆర్ రెడ్డి కాలేజీలో నా దగ్గర చదువుకున్నవాడు ఒకడు, ఏమండి ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షమయ్యే మంత్రం బ్రహ్మ దగ్గర వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, ఆ మంత్రం నాకు ఇవ్వండి అన్నాడు. ఎరా ఏం చేస్తావురా మంత్రంతో అన్నాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి, ఇక్కడ మాయమే హాస్టల్లో అక్కడ ప్రత్యక్షం అవుతానండి అన్నాడు. అందుకేరా బాబా మంత్రాలు లేకుండా చేశారు, నీలాంటి దౌర్భాగ్యుడి దగ్గర మంత్రం ఉంటే ఇంకేమన్నా ఉందా లోకాలండి? తలకిందులు అయిపోయి ఎప్పటికీ బీచ్లో ఒక అమ్మాయి మాయమైపోయిందంటే నేవల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 5 కోట్లు తగులడిందిట, ఖర్చు అయిందిట. కాబట్టి ప్రమాదండ నాయన అన్నాను. కలియుగంలో ఈ మంత్రతంత్ర శక్తులు అందుకని ఉపసంహరించారు. ఎవరికి పడితే వాళ్ళకి లేకుండా చేశారు. కలియుగ మానవులకి స్వార్థం మూర్ఖత్వం ఎక్కువగా ఉంటాయట. ఏదో మీలాంటి జ్ఞానులు కొంతమంది ఉన్నారు కాబట్టి బతుకుతున్నాం, ఇలా అనకపోతే మళ్ళీ రేపు ఉపన్యాసానికి రారు. సరే ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు టక్కర అక్కడ ప్రత్యక్షమయ్యి అతన్ని చూచి మతిపోయి ఆయనే ఆశ్చర్యపోయి ఇలా అన్నట్ట, ఒరే నాయన ఇది తపస్సా, ఇలాంటి తపస్సు అసలు ఎవరైనా చేస్తారా అని బ్రహ్మవాణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. నాయనా లే అని ఆ పుట్టని చీల్చి చూస్తే అస్థిపంజరం అలా ఉందంతే, కేవలం ఎముకల పోగు. అయినా ఓం అని ఆ దవడలు చప్పి దవడలు ఉంటాయి, అస్థిపంజరం నమో బ్రహ్మదేవ హిరణ్యరాశి అంటూనే ఉంది. నిజంగా బ్రహ్మగారు ఒక క్షణం చెలించిపోయాడు ఆ తపస్సుకి. తన కమండల జలం తీసి వాడి మీద జల్లాడు. జల్లగానే మళ్ళీ బంగారు పురుగుతో బలమైన దృఢమైన తాపస్సిక శరీరం వచ్చేసి వాడు పూర్వం కంటే అందంగా తయారైపోయాడు. బ్రహ్మ కమండల జలం వల్ల వాడు పూర్తిగా దివ్యస్వరూపుడైపోయాడు. అప్పుడు వాడు ఎదురుగుండా కళ్ళు విప్పి చూశాట బ్రహ్మని. దివిజానీక విరోధి మృక్యక నివాగ్దేవీ మనోనేతకు సవిశేషోత్సవ సంవిధాతకు నమత్సంత్రాతకు సప్తపో నివహాభీష్ట వరప్రదాతకు జగన్నిర్మాతకున్ ధాతకున్ వివిధ ప్రాణిలలాటలేఖన మహా విద్యానుసంధాతకున్. పరమ దుర్మార్గుడు దితిపుత్రుడు కళ్ళు విప్పి చూశాడు. తన శరీరమునకు బలము కాంతి పుష్టి ఇచ్చి ఎముకలు పోగ్గా ఉన్న తనని మహావీరుడిగా మార్చిన బ్రహ్మను చూచాడు. ఆ బ్రహ్మ ఎటువంటి వాడు? సమస్త జగత్తులను నిర్మిస్తాడు, తపస్సు చేసిన వాళ్ళకి వరాలు ఇస్తాడు. ఒక్కసారి నమస్కారం చేసినంత మాత్రం చేతనే త్రాత రక్షిస్తాడు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఎక్కడుంటే అక్కడ నిత్యం పచ్చతోరణమేట, నిత్య కళ్యాణం పచ్చతోరణమే. వివిధ ప్రాణి లలాట లేఖ నమః విద్యానుసంధాత, ఎంతమంది ప్రాణులకి నుదుటి రాత ఆయనే రాస్తాడు. మీ అందరికీ నుదుట ఈ పూట ఆయన రాశాడు కాబట్టి నా పురాణం వింటున్నారు. మీకేమని రాశాడనమాట, ఈ పూట పద్మాకర్ అన్నవాడు వచ్చును, ఆయనకి ఎదురుగుండా కూర్చొని పురాణం 2 గంటలు వినండి కదలకుండా అని రాశాడు కనుక ఆ రాత్రి బట్టి వింటున్నారు. కొంతమందికి మధ్యలో లేచిపోమండి అని రాశాడు, అందుకే మధ్యలో లేచిపోతూ ఉంటారు. ఇదంతా బ్రహ్మరాత. ఏ ప్రాణికి ఏ రాత రాయాలో రాత రాస్తాడు ఆయన. ఇలా వివిధ ప్రాణుల యొక్క లలాట లేఖ విద్య అనేటటువంటిది ఎరిగినవాడు ఆయన. అటువంటి ఆ మహానుభావుడికి నమస్కరించాట. నమస్కరించి భక్తితో స్తుతిస్తూ ఉంటే అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, నాయన అసలు నీ శరీరంలో ప్రాణం ఎలా ఉంది అన్నాడు. ఎవరు? బ్రహ్మ, సృష్టికర్త బ్రహ్మే ఆశ్చర్యపోయి ఏమన్నాడు తెలుసా? దంశవ్రాతములున్ పిపీలికలు మేధక్రవ్య రక్తంబులం సంశీర్ణంబులు చేసి పట్టి తిన్నగా శల్యావశిష్ఠుండవై వంశచ్ఛన్న తృణావళీయుత మహావల్మీక మందింద్రియ భ్రంశం వ్యంతయులేక నీకు నిలువన్ ప్రాణంబులెట్లోర్చనో. ఓ నాయన, దంశవ్రాతవులు అంటే అడవి ఈగలు, ఇంతంత అడవి ఈగలు, పిపీలికలు అంటే చీమలు మొదలైనవి నీ ఒంటి మీద వాలి నీ రక్తం మాంసం కొవ్వు చర్మం అన్నీ తినగా శల్య అవశిష్టుడవై ఎముకలు పోగు మాత్రమే మిగిలి ఇంకేమీ లేకుండా అయిపోయావు. కేవలం అస్థిపంజరం అన్నమాట నీ శరీరం ఇప్పుడు. అటువంటి శరీరంలో ఒంటి మీద పుట్టలు పోసి పుట్టల్లోంచి వెదురు మొక్కలు పైకొచ్చాయి, ఇంకా వేరే వేరే చెట్లు వచ్చాయి. అయినా నువ్వు ఇంకా బతికే ఉన్నావు. నీ ప్రాణం నీ శరీరంలో ఎలా ఉంది? అసలు ఆ శరీరం ఎలా తట్టుకుంది? నీ ప్రాణం ఎలా ఓర్చుకుంది? అందుకే నాకు ఆశ్చర్యం కలిగి నీ మీద కమండల జలం జల్లి ఇంత అందంగా మళ్ళీ మార్చాను, నీకు బలం ఇచ్చాను. బాబు ఇప్పుడు నీ తపస్సుకి మెచ్చుకున్నాను, ఏ కోరితే అది ఇస్తాను, ఏం కావాలో కోరుకో అనగా, ప్రభు కోరిన కోరికలు తీర్చడంలో నిన్ను మించిన వాళ్ళు ఉండరు కాబట్టి అడుగుతున్నాను. నేను అడిగిన కోరికలు చాలా చిన్నవి, స్వల్పమైన కోరికలు అవి తీర్చన్నట్ట. ఏమిటవి? గాలిలో చావకూడదు, గాలి చేతిలో చావకూడదు, కుంభిని భూమి వల్ల చావకూడదు, అగ్ని అగ్నిలో చావకూడదు, అంబువుల నీళ్ల వల్ల చావకూడదు, ఆకాశస్థలిన్ ఆకాశంలో చావకూడదు, దిక్కులం దిక్కుల్లో చావకూడదు, రేలం రాత్రిపూట చావకూడదు, ఇంకెప్పుడు చస్తట, ఘస్రములం పగలు చావకూడదు. వీడు మహామేధావులండి. రాత్రి పగలు చావకూడదు అనడంలా అక్కడతో పాటు ఇంకేమంటున్నాడు, ఏమో రాత్రిపూట ఇలా లైట్లు పెట్టి వెలుతురులో చంపేస్తారేమో, అందుకని పగటిపూట తలుపులన్నీ మూసి చీకటి చేస్తారేమో, పగలు రాత్రి చావకూడదనే కోరికతో పాటు ఏమనుకుంటున్నాడనమాట, పగటిపూట తలుపులన్నీ వేస్తే గదంతా చీకటి అయిపోతుంది, చీకట్లో చంపుతారేమో, రాత్రిపూట ఇలా ట్యూబ్ లైట్లు ఆ లైట్లు ఈ లైట్లు వేసి చీకటిని కూడా వెలుతురు చేసి వెలుతురులో చంపుతారేమోనని, తమఃప్రభల చీకట్లో చావకూడదు వెలుతురులో చావకూడదు, రాత్రి పగలు చీకట్లో వెలుతురులో చావకూడదు.
భూరిగ్రహ రక్షో మృగవ్యాళ ఆదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళి మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే.
ఇంకా భయంకరమైన జలజంతువుల వల్ల మొసళ్ళు చేపలు తిమింగలాలు పీతలు మొదలైన వాటి వల్ల చావకూడదు, వాటిని ఎలాగో భీమిల బీచ్లో ఎండబెట్టి ప్రజలు తింటారు కనుక వాటి చేతులు ఎలాగో చావుండదు అనుకో. దాంతోపాటుగా రాక్షసుల వల్ల, జంతువుల వల్ల, సూర్యుల వల్ల, చంద్రుడి వల్ల, గ్రహాల వల్ల, నక్షత్రాల వల్ల, దేని వల్ల చావకూడదు, అస్త్రశస్త్రాల వల్ల చావకూడదు. ఆగ్నేయాస్త్రం బ్రహ్మాస్త్రం వంటి మంత్రపూర్వకమైన అస్త్రాల వల్ల కానీ, కత్తులు సోలాలు గొడ్డళ్ళు ఇటువంటి ఆయుధాల వల్ల, దేని వల్ల చావకూడదు. ఇలాంటి చావులేని బ్రతుకు ప్రసాదించు, పైగా గజరిపు బలము సింహబలం కూడా ప్రసాదించు అనగానే ఆయన ఆశ్చర్యపోయి బ్రహ్మదేవుడు, ఓహో రే నాయనో, ఈ కోరికలు సరిపోతాయి, ఇంకేమైనా ఉన్నాయా, పగలు రాత్రి చావకూడదా, వెలుతురులో చీకట్లో చావకూడదా, ఆయుధాల వల్ల చావకూడదా, అస్త్రాల వల్ల చావకూడదా, నీటిలో చావకూడదట, గాలిలో చావకూడదా, నేల మీద చావకూడదా, ఇంకెలా చస్తారు, చచ్చే చావు అంటే ఇదే. ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, కానీ ఏం చేయను, నీ తపస్సుతో నన్ను మెప్పించావు కాబట్టి ఇవ్వక తప్పదు. అన్నా కశ్యపపుత్ర దుర్లభములీ అర్ధంబులెవ్వారికి మున్నొక్కండును కోరడి వరములను మోదించి తిన్ని ఎడం నన్ను గోరిన వెళ్ళ నిచ్చితి ప్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబున నుండి సుమతివై భద్రైకశీలుండవై అన్నాడు ఆయన. నాయన కశ్యపపుత్ర, ఈ వరములు ఎవరికి ఇవ్వకూడదు, కానీ తప్పనిసరిగా నీకు ఇవ్వాల్సి వస్తుంది, నన్ను ఎవరూ కోరలేదు, ఇంకెవరూ కోరరు కూడా, నీ తపశ్శక్తికి మెచ్చి నీవు కోరినవన్నీ ఇస్తున్నాను, ఈ వరములు వచ్చాయని అహంకరించి లోకాలని పాడు చెయ్యక ఈ వరములను సద్వినియోగం చెయ్యి, లోకోపకారానికి వరములు వాడితే నీకు నిజంగా చావుండదు, అలా కాకుండా లోక నాశనానికి వరాలు వాడావా సర్వనాశనవుతో, ఈ వరములు నిన్ను రక్షించవు. ఎన్ని వరములు పుచ్చుకున్నా భగవంతుడు అట్టే పెట్టుకుంటాడండి పక్కన, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చంపడానికి ఒక లూఫోలు అట్టే పెడతాట, అందువల్ల జాగ్రత్త అని హెచ్చరించి అదృశ్యమైపోయాడు. అప్పుడు వాడు నవ్వి, లోకానికి ఉపకారం చేయడానికి ఇంత కష్టపడి తపస్సు చేసి వరాలు పొందాలా, ఇది విష్ణు మీద ద్వేషంతో నేను చేసిన తపస్సు అని పలికి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకేముంది, ముందు దేవతల మీద పడ్డాడు, ఆ తర్వాత గంధర్వుల్ని, యక్షుల్ని, కిన్నరుల్ని అందరినీ చీల్చి చెండాడాడు, సమస్త లోకాలని ఆక్రమించాడు. ఎక్కడ యజ్ఞములు జరగకూడదు విష్ణుపరంగా, శివపరమైన యజ్ఞములే తప్ప వైష్ణవ యాగాలు జరగకూడదన్నాడు. గోవుల్ని హింసించాడు, భయంకరుడైపోయాడు. ధర్మరాజు గారికి నారదుడు చెబితే ఏమన్నాడు తెలుసా, కేవలం లోకాలని పక్కన పెట్టు, నా కర్మ కూడా కలిపోయింది అన్నాడు. నేను నారాయణ స్మరణ తప్ప ఏమీ చేయినా, అటువంటిది ఒకరోజున నారదా అని నన్ను తుమ్మురుండి పిలిచాడు. తన భార్యతో కలిసి ఉద్యానంలో అంటే బీచ్లో ఒక మంచి తోట ఒకటి ఉంది ఎట్లాంటి, అక్కడ ఆ చక్కని తోటలో తెగ తాగి ఇక్కడ దాకా తాగి కాలి మీద కాలిలో వేసుకుని నా మీద పాడన్నట్ట. నారదుడు తుంబురుడు పొరపాటు కూడా హరిస్మరణ తప్ప మానవుల్ని స్మరించడు, అందులో నారదుడు అసలు స్మరించడు. నారదునికి ఇప్పుడు విషమ పరీక్ష వచ్చిందండి. నారదుడు మహానుభావుడు కాబట్టి ఏం చేసేట, ఎక్కడ పేరెత్తకుండా ఏడేడు లోకాలను పరిపాలించే మహానుభావ విశ్వవ్యాపక అనంత ప్రభువు నువ్వు, నీకు నమస్కారం, నీకు శుభం కలుగ్గాక, ఇందులో ఎక్కడ పేరుందా, అది టెక్నిక్ అంటే. ఒక్కోసారి అవతలని పొగడాలి, పొగడం అన్నప్పుడు అప్పుడు వాడి పేరు ఎత్తకుండా ఎంత టెక్నిక్గా పొగడాలో నారదుడి దగ్గర తెలుసుకోవాలన్నమాట. ఏడేడు లోకాల ప్రభువి పొగడంలో ఆశ్చర్యం ఉంది, నిన్ను పొగడక తప్పదు అంటూ ఎదురుగుండా ఉన్నవాడిని నిన్ను పొగడక తప్పదని పైకి చేయెత్తేవాడు. పూర్వం చెంచు లక్ష్మి అని ఒక గొప్ప సినిమా ఉన్నది, ఈ మొత్తం కథంతా నృసింహ పురాణం భాగవతం అందులో పోతన భాగవతం జీర్ణించుకున్నాడు కదా ఆరుద్ర, బాగా చదువుకున్నవాడు. ఆ రోజుల్లో సినిమా పాటలు రాసేటప్పుడు బాగా చదివేవారు. హిరణ్యకశిపుడిని నారదుడు పొగిడే ఘట్టం ఉంటుంది. ఇందాక చెప్పానుగా లీలోద్యాన లతావితానములలో లీలావతి యుక్తుడై కేళింతేలగా, ఏది తెగతాగి కేళిందేలగా క్రీడిస్తూ ఉంటే, నేను తుంబురుడు, నారదుడు చెప్పాడు, నేను తుంబురుడు సంగీత ప్రసంగంబులన్ వాలాయంబు కరంగజేయుదుము దైవద్వేష నిర్వీశర, నేను తుంబురుడు సంగీతం పాడుతూ మా పాటలతో వాడిని పొగిడి ఆనందం కలిగించేవాడు. అదో తమాషా పొగడుతున్నాడే, ఆ తమాషాని అందంగా రాశాడు పాట కింద. అందుకని బాగా చదివి పాటలు రాస్తే 10 మందికి ఉపయోగపడతాయి. ఏడేడు లోకాల ఏలిక, ఏడేడు లోకాల ఏలిక, నీ పైన పాడగా చాలదొక నాలుక. ఏడేడు లోకాల ఏలిక, నీ పైన పాడగా చాలదొక నాలిక. నీవు తల చిన్న చాలు మేరువే అణువు, నీ చేతిలో కలదు అందరి పరువు. మహిమన్న నీదేనులే, ఏమైనా దైవమన్న నీవేనులే. ఏడేడు లోకాలను పరిపాలించే ఏలిక, ఓ ప్రభు నీ మీద ఒక్క నాలుగుతో పాడలేము, ఆదిశేషుడికి 2000 నాలుకలున్నా నిన్ను వర్ణించలేడు. ఇందులో ఎక్కడ హిరణ్యకశిపుడు పేరు ఉండదు, ఈయన మనస్సులో మాత్రం విష్ణువే కనబడుతున్నాడు. కానీ హిరణ్యకశిపుడు నా మీద పడ్డానికి ఒక్క 4 సరిపోదట అనుకుంటున్నాడు, కానీ పిచ్చాడు. ఆయన ఏమనుకుంటున్నాడో తెలియదు. నీవు తలచుకుంటే మేరువు అణువు అవుతుంది, అణువు మేరు అవుతుంది, నీ చేతిలో అందరి పరువు ఉంది, మహిమ అంటే నీదే, దైవం అంటే నీదే అనగానే ఇదంతా తన గురించే వీడు అనుకుంటున్నాడు. కానీ నారదుడేమో హరిస్మరణ చేస్తున్నాడు, అంత టెక్నిక్గా పొగిడట. అలా పాప నారదుడు కూడా అక్కడ ఉండవలసి వచ్చింది, ఏ వంకతో అయినా మొత్తం మీద ఎదురుకుండా ఉండాల్సి వచ్చింది కదా మరి, అది తపశ్శక్తి అంటే. ఈలోపు పాపం దేవతలంతా హడిలిపోయారు, ఏం చెయ్యాలో తెలియక గిజగిజలాడిపోయి, ఇక మాకు దిక్కు లేదా, మేము ఎల్లకాలం ఈ దుర్మార్గుడికి ఊడిగని చేయవలసిందేనా, మా రాజ్యం మాకు రాదా అని ఒక రోజున బ్రహ్మ దగ్గర మొరపెడితే, బ్రహ్మ నేనేం చేస్తాను, వరాలు ఇవ్వడమే కానీ వీడి కండకావరాలు తగ్గించే శక్తి నా దగ్గర లేదన్నాడు. అప్పుడు వాళ్ళంతా మందర పర్వతం దగ్గర భక్తితో విష్ణువుని ధ్యానం చేశారు, హరి కనపడలేదు, సరిగదా, కనపడకుండా టెక్నిక్గా వినపడ్డాట. ఇప్పుడు కనపడడానికి వీల్లేదు, కనపడి ఏం చేయలేడు ఆయన. అందుకనే మాటలు వినిపించాడు అశరీరవాణిగా, నాయనలారా దేవతలారా, బ్రహ్మదేవుడిచ్చిన వరం వల్ల వీడింత గర్వించి మిమ్మల్ని బాధ పెడుతున్నాడని నాకు తెలుసు, అయినా నేను ప్రస్తుతం ఏమీ చెయ్యలేను, కారణం వాడి వరాలు అటువంటివి. వీడి పాపాత్ముడు బాగా పాపాలు చేయగా 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 వాడి తపశ్శక్తి అంతా నాశనం అయిపోతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కార్డు ఉంది కదా, ఏటీఎం కార్డుని పెట్టేసి లాగేస్తే ఏమవుతుంది, క్రెడిట్ కార్డు ఉంది కదా అని వెళ్ళి షాపింగ్ చేస్తే చివరి క్రాఫింగ్ మిగులుతుంది. అలా వీడి మొత్తం బ్యాలెన్స్ అంతా నిల్లైపోవాలి, పుణ్యం అంతా. పుణ్యం క్షీణించాక అప్పుడు వాడి సంగతి చూస్తాను, అప్పటిదాకా నేను ఏం చేయలేను. ఆ పని కూడా తొందరలో అవుతోంది, వీడింట్లోనే పుట్టిస్తారు ఒక ముసలం. భగవంతుడు ఎవరినైనా ఏడిపించాలంటే ఇంట్లో పెడతాడండో ఈ పెంట, బయటవాడు ఏం చేయలేడు కదా. అందుకని ఇంట్లో కొడుకునో కూతుర్నో కోడలనో ఇంకోటో పెడతాడు, ఎవడో అల్లుడో దిక్కుమాలల్లుడో ఎవడో ఒకటి పెడతాడు, లేదా మొగుడు పెళ్ళాలనే పెడతాడు. భర్తగారు రెచ్చిపోయి తిరుగుతూ ఉంటే కుర్రాడు బాగా ఉన్నాడు అనుకోండి, వాడికి మంచి భార్యను తగిలిస్తాడు, ఇక ఇక్కడ నుంచి వీడు లాగానా పేకానా వీడు బతుకంతా అక్కడికి ఆవిడికి దాస్యం చేయడంతో సరిపోతుంది. లేదా భార్యామణి మాయించి గొప్పది అనుకుందాం, ఈవిడ కాస్త అహంకారంతో ఉంటే ఓ దిక్కుమాలిన మొగుడిని అంట కడతాడు. గురువుగారు రెచ్చిపోతున్నాడు అనుకోండి, ఎక్కడన్నా దిక్కుమాలి శిష్యుడు ఒకటి పెడతాడు. ఇలా ఎక్కడో చోట భగవంతుడు గ్యారంటీగా ఎక్కడో చోట వాడు పడగొడ్డాను ఒకటి పెడతాడు. వాడింట్లో వాడికి ఒక కొడుకును పెడుతున్నాను, కన్న కొడుకు శమధమ సంపన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదునిపై వాడు అన్నడలుగు. వాడి కన్న కొడుకు ఒకడు ఉంటాడు, వాడు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, శమధమ సంపన్నుడు అంటే బాహ్యేంద్రియ నిగ్రహం అంతరింద్రియ నిగ్రహం కలిగిన వాడు. అటువంటి మహాత్ముణ్ణి, ఏ రాగద్వేషాలు లేనివాణ్ణి ప్రహ్లాదుణ్ణి వీడు చంపడానికి ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించగానే ఇక నేను మొదలెడతాను వాడిని చంపడానికి, సమయం చూసుకుని ఒక్క దెబ్బకి వాడిని చంపేస్తాను. అప్పటిదాకా అనుభవించండి తప్పదు కష్టాలు. వెళ్ళి రండి అనగానే, పోన్లే ఇవాళగతే రేపైనా మాకు విముక్తి వస్తుంది, చచ్చినట్టు 5 ఏళ్ళు ఎన్నుకున్నాం కదా, 5 ఏళ్ళు పడాలి కదా, అలాగే మేము పడతాం వీడితోటి అనుకుని వెళ్ళిపోయారు వాళ్ళ పాపం. ఆ సమయంలో హిరణ్యకశిపుడికి వరసగా 4 కొడుకులు, అందులో హిరణ్యకశిపుడికి బ్రహ్మ వరాలు ఇచ్చాడని తెలియగానే మొదటి కొడుకుని కన్నదేవుడు ప్రహ్లాదుడిని, ఆ తర్వాత హలాదుడు, అనుకులాదుడు, ఆహ్లాదుడు, మొత్తం ఆహ్లాదమే అందరికీ, నలుగురు కొడుకులట. అందులో పెద్దవాడు కథానాయకుడు ప్రహ్లాదుడు. అతడు పుట్టుక నుంచి హరిభక్తితో పుట్టాడు. ఆత్మవత్ సర్వభూతాని, తనని తాను చూసుకున్నట్టు అందరిని చూసేవాడు ఆయన. సాధారణంగా మనల్ని చూసుకున్నట్టు ఇతరులు ఎందుకు చూస్తాం? అన్నమైతేనేమిరా, మరి సున్నమైతేనేమిరా, అయినా నా పాడుపట్టకు అన్నమే వేస్తాండా, నీకు మాత్రం సున్నం వేస్తాండా, నీ ఇంటికి అన్నం వేస్తాండా అన్నట్టు వెనకడికి అవడం. సహజంగా ఎవరైనా తమని ప్రేమగా చూసుకుని ఇతరులను అంతలా చూడరు. మనకు మంచి కాఫీ, పక్కవాడికి నీళ్ళ కాఫీ అయినా పర్వాలేదు, మనకి బెర్త్ ఉంటే చాలు, పక్కవాడికి ఎర్త్ అయినా చాలు. కానీ ఈయన అలా కాదట. తాను ఏమి తింటే ఇతరులు అవి తినాలనుకునేవాడు. తన శరీరమును ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అంతకంటే ఇతరులను బాగా చూసేవాడు. కంటికి పరస్త్రీలు కనపడితే తల్లి అని నమస్కరించేవాడు. చిన్నప్పటి నుంచి మాతృవత్ పరదారేషు, పరస్త్రీలని తల్లిలా చూసేవాట. ఏ స్నేహితుడు కనపడినా అన్నదమ్ముల్లా చూసేవాడు. గురువుల్ని దైవంలా భావించేవాడు. వేళాకోళానికి కూడా అబద్ధమాడేవాడు కాదు. నిజంగా ప్రహ్లాద చరిత్ర నేను చెప్పుకుంటూ పెడితే వారం రోజులు చెప్పాను. అందుకే ఏం చేస్తాను, రెండు రోజుల్లో చెప్పడం కోసం కొన్ని పద్యాలు తప్పనిసరి పరిస్థితుల్లో కట్ చేయాల్సి వస్తుంది. వేళాకోళానికి అబద్ధం ఆడలేదట ఆయన. లీలలందులు బొంకులు లేనివాడు. ఏప్రిల్ 1న ఏప్రిల్ ఫూల్ అనడం అది దరిద్రపు బ్రిటిష్ వాళ్ళ సంప్రదాయం. అలా వేళాకోళానికి కూడా ఇతరులను ఫూల్ చేయడానికి కూడా అసత్యం ఆడేవాడు కాదు ఆయన. గురువుల్ని దైవాలుగా భావించేవాడు. అంత మర్యాద కలిగిన వాడు ఆయన. హరిస్మరణ తప్ప ఏమీ లేదు. భగవంతుడు హరి ఆయన రూపంలో భక్తి రూపంలో పుట్టాడు అన్నట్టుగా ఉండేవాడు. అటువంటి కొడుకు పరమసాధువు జ్ఞాని అని గ్రహించలేక కుర్రాడికి 5 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, వీడికి చదువు లేదు, ఎప్పుడు మూల గుర్తుని కన్నీళ్లు పెట్టుకుంటాడు, ఏదో నామస్మరణ చేస్తాడు, ఏమిటో వీడు పిచ్చాడు, మేధకుడు, మేధకహ అంటే అంతగా బుర్ర ఆలోచన లేనివాడు అనమాట. బుర్ర కొంతమంది గుర్రు గుంజు ఉండదనమాట, ఆలోచన బాగా ఉండదు. అటువంటి వాడు వీడు అనుకుని ఈ కుర్రవాడిని చదివించాలనుకున్నాడు. నిజానికి ఆయనకేమో ఎక్కడ చూసినా హరి కనపడుతున్నాడు. అందుకని నారాయణ నారాయణ అంటూ ఆనందంతో ఆయన పరవశిస్తూ ఉంటే పిచ్చాడు అనుకున్నాడు ఈయన. ఆ సమయంలో శుక్రాచార్యుడు మృత సంజీవన విద్య అనే ఒక విద్య కోసం తపస్సుకి వెళ్ళాడు. సమయానికి గురువుగారు లేరు. ఆ గురువుగారు కొడుకులు ఉన్నారు, చండామార్కులు, వాళ్ళని పిలిచాడు. గురుపుత్రులారా, మిమ్మల్ని చూస్తే మీ తండ్రి గారిని చూసినట్టే ఉంది. మీరు మా రాక్షస గురువులు, మహాత్ములు. కష్టకాలంలో ఒక గురువునే పట్టుకోవాలట. ఈ ప్రపంచంలో గురువు కంటే గొప్పవాడు మరొకడు లేడు. ప్రహ్లాద చరిత్రలు చాలాసార్లు చెప్పారు. ఈ చిట్ట చివరిలో నారదుడు ఏమన్నాడో తెలిసిన, హరికథలు తనకు చెప్పెడి గురువున్ నరుడనుచు తలచి కుంఠిత బుద్ధిన్ తిరుగు పురుషు శ్రమవెల్లను కరిశౌచము క్రియ నిరర్థకం బగునది పాడాడు. ఇదే ప్రహ్లాద చరిత్రలో. భగవంతుడైన విష్ణువు చరిత్ర తనకి చెప్పే మనిషిని నరుడి కింద భావించి ఆయన మహాత్ముడు, గురువు, విష్ణుస్వరూపుడని గ్రహించక మామూలు వాడితో మాట్లాడినట్టు మాట్లాడి పూజించకపోతే వాడు ఎన్ని తపస్సులు చేసినా జపములు చేసినా సర్వనాశనమై నరకానికి పోతాట. అది కరిశౌచము క్రియ అన్నాడు. ఏనుగు స్నానం చేస్తుంది, స్నానం చేసి ఒడ్డుకు రాగానే మళ్ళీ తొండంతో తుక్కు మీద వేసుకుంటుంది. చూడండి కావాలంటే ఈసారి మళ్ళీ తుక్కు మీద వేసుకుంటుంది. ఇంకెందుకు ఆ స్నానం? స్నానం చేసి ఒడ్డుకు రాగానే తొండంతో తుక్కు మీద చల్లుకున్నట్టుగా మానవుడు విష్ణు కథలు తనకు చెప్పే గురువుని మామూలు మనిషి. ఆయన మళ్ళగే కాఫీ తాగాడు, ఆయన మళ్ళగే అప్పడం తిన్నాడు, ఆయన మళ్ళగే మంచం మీద పడుకున్నాడులే, వాడు మనిషి అని అతను చులకనగా చూస్తే, అలా చులకనగా చూసిన వాడి తపశ్శక్తి, పుణ్యము, దానము అన్నీ నాశనమై చివరికి నరకం పాలైపోతాడు. అందుకనే మీరాబాయ్ ఏమంది, శ్రీకృష్ణ నేను శ్రీహరి కథలు, భాగవత కథలు చెప్పే గురువు కోసం నా శరీరం, మనస్సు, ప్రాణం అన్నీ అర్పిస్తాను అన్నది అన్నం కథ. అలా అర్పించింది చివరికి కృష్ణుడిలో కలిసిపోయాను. ఎంతోమంది మహానుభావులు శరీరం, మనస్సు, ధనము ఇదంతా కూడా గురువుదే అనుకుంటారట. పైకి ఇలా కబుర్లు చెబుతారు కానీ మా డబ్బంతా మీదేనండి, మా ఇల్లు మీదే అనుకోండి అంటారు. ఆ ఇంట్లో ఒక తొప్పిడి పట్టుకెడితే మర్నాడు వెంటనే ఫోన్ వస్తున్నారట, మా తొప్పిడి పట్టుకుపోయారా అని. అన్నంత తేలిక కాదు, కానీ నిజంగా అలా చేసిన మహాత్ములు ఉన్నారు. అందుకే మీరాబాయి తన్ను మన్ను ధన్ను సబ్బుకో తుజు మేలగాయా, తన్ను మన్ను ధన్ను సబ్బుకో తుజు మేలగాయా, గోపాల రే గోపాల రే గోపాల రే, తేరా ధ్యాను జ్ఞాను మన్ను భాయా, జ్ఞాను మన్ను భాయా. నామదేవుడని ఒక భక్తుడు రాశాడు. ఇది చాలా గొప్పవాడు ఆయన. ఆయన ఎప్పుడు నామస్మరణే చేసేవాట, గోపాల గోపాల అని. ఆయన ఏమన్నాడు తెలుసా, గోపాల నా శరీరం తన్నంటే శరీరం, మన్ మనస్సు, ధన్ ధనము, ఇవన్నీ నీకు సమర్పిస్తున్నాను, ఇవన్నీ నీలో సమర్పిస్తున్నాను. అలా సమర్పించిదంతా నీలో కలుపుకున్న రోజే నాకు నిజమైన రోజు, ఇదే పవిత్ర దినం, తక్కిన దినాలు పనికి మాలిన దినాలు అన్నాడు ఆయన. భగవద్ ధ్యానం చేసి భగవంతునికి సర్వసమర్పణ చేసిన ఒక్కరోజు మాత్రమే మన జీవితంలో గడిచిన రోజు, తక్కిన జీవితాలన్నీ కాలమంతా వ్యర్థంగా గడిపినట్టట. అందుకని అన్నమాట, ఆజుకా సుమేరా దిన్హై అమృత దిన్నాయా, అమృత దిన్నాయా, ఆజుకా సుమేరా దిన్హై అమృత దిన్నాయా, అమృత దిన్నాయా. ఎంత అద్భుతమైన పాటలు అండి. హిందీలో ఇలాంటి ఎన్నెన్నో ఉన్నాయి. భక్త తుకారం అయితే ఒక్క విత్తనం నాటితే అది చెట్టయి ఎన్నో పువ్వులు పళ్ళు ఇస్తుంది. అలాగే ఒక్కసారి కృష్ణ అంటూ కృష్ణుడి కథ చెప్పిన వాడికి శరీరము మనస్సు ధనము సమర్పిస్తే, సర్వసమర్పణ చేస్తే ఎన్నో జన్మల వరకు ఆ ఫలాలు పుష్పించి మోక్షం అనేటటువంటి వృక్షం దగ్గరికి తీసుకుపోతాయి అంటాడు ఆయన. ఎక్కు బీజ పోటి జన్మ కోటి తరు కోటి కోటి జన్మ పేటి సుమాళే ఫలే కోటి జన్మ కేటి సుమాలే ఫళే ఆది బిజాయే కలి ఆది బిజాయే కలి. మొదట్లో ఒక్క విత్తనం వేశాం, ఆ విత్తనంలో నీళ్లు పోసాం, అది చెట్టు అయ్యింది, పువ్వులు అయ్యాయి, పళ్ళు అయ్యాయి, మళ్ళీ ఆ పళ్ళు టెంకలు నాటితే అలా అలా చెట్లు పెడతాయి. అలాగే భగవంతుని కథలు చెప్పే గురువుకి ఒక్క రూపాయి సమర్పిస్తే, ఇంత సమర్పిస్తే అది ఇలాగే పుష్పించి ఫలించినట్లుగా ఎంతో పుణ్యమై చివరికి శాశ్వత కైవల్యం ఇస్తుందంటాడు ఎవరు, భక్త తుకారం. మరాఠీ భాషలో రాసిన అందమైన పాట అన్నమాట. దీన్నే తెలుగులో సముద్రాల వారు అనువాదం చేసి, నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ 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 విరగబూసి వేలాదిగా, నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ 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 విరగబూసి వేలాదిగా, ఇక కాయాలి బంగారు కాయలు భోంచెయ్యాలి మీ పిల్లకాయలు. ఎంత హాయని అనువాదం. కొంత సారాంశం రాశాడు, మిగతాది ముక్తి గురించి రాయలేదు. కానీ నిజంగానే ఒక్క టెంక నాటితే అన్ని రకాలుగా వృక్షాలే ఎంతోమందికి ఉపయోగపడుతుంది. అలాగే మనం సమస్త సర్వం సమర్పణ చెయ్యాలి. లేనివాడి జ్ఞానం తపస్సు వ్యర్థమట. అందుకని గురువు యొక్క మహత్వం అంత గొప్పది అన్నారు. ఆ మహానుభావుడికి ఆ మాటే చెబుతూ, మీరు గురుపుత్రులు, మా అబ్బాయిని తీసుకెళ్ళి పాఠం చెప్పి గురుకులంలో ఉంచి జ్ఞానిని చేసి భవిష్యత్తులో ఒక గొప్ప మహారాజు అయ్యేవానిగా తీర్చిదిద్ది అప్పచెప్పండి అనగా చండామార్కులు ఈ కుర్రవాణ్ణి విద్యాభ్యాసానికి తీసుకెళ్ళారన్నమాట. ఫస్ట్ క్వార్టర్లీ పరీక్షల దాకా చదివించాలిగా. ఆ మిగతా కథా విశేషాలండి రేపు కూడా 6 గంటల నుంచి 8 గంటల దాకా ముద్రించుకుందాం. పరమ పవిత్రమేది ఈ నారసింహ చరిత్ర. ఇది శ్రద్ధతో వింటే మహాపాపములనే ఏనుగులు కుప్పకూలిపోతాయి, పుణ్యం వస్తుంది, ఇహం పరం రెండూ కూడా తప్పక లభిస్తాయి. మీ అందరికీ భగవద్ అనుగ్రహం కలుగాక.
ఈరోజు గ్లోబల్ ఇండియా హెరిటేజ్ ఫౌండేషన్ తరఫున ప్రోత్సాహాలు ఇచ్చే ప్రయత్నం
చేస్తున్నాం.